రెండు మూడు సంవత్సరాలుగా ఒక విశేషమైనటువంటి కోరిక, ఒక విశేషమైనటువంటి లక్ష్యంతో గురు పరంపర ప్రయత్నం చేస్తున్నది. ఆ లక్ష్యం ఏమిటి అంటే ఆధునిక విద్యాలయాలకు దీటుగా ఒక ఆధ్యాత్మిక విద్యను నేర్పేటటువంటి విద్యాలయం స్థాపించుట. పూర్వకాలంలో ఇవి గురువుల ఆశ్రమాలుగా ఉండేవి. ముఖ్యంగా ఏడు ఆశ్రమాలు భారతదేశంలో చాలా ప్రచారంలో ఉండేవి. యువరాజులు సమాజంలో చాలా ఒక విశేషమైనటువంటి స్థితికి వచ్చిన వారు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని ఆశ్రమాలకే పంపించేవారు. ఇంకేతంటే ఆధ్యాత్మిక విద్య తెలుసుకున్న తర్వాత భౌతిక విద్య నేర్చుకోవటం సులభం అవటమే కాకుండా అది ప్రమాదాలకి దారి తీయదు. ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. విద్య అవుతే నేర్చుకుంటున్నాం కానీ ఆచరణహీనమైనటువంటి విద్య అవుతుంది. డాక్టర్ ఉంటాడు, వాడు సిగరెట్ కాలుస్తూ మందులిచ్చాడు. తాగుడు మంచిది కాదు అని చెప్పేటటువంటి వాడిని తాగుడికి బాధించడు. ఆహారంలో మార్పు తీసుకోవాలి, యమ నియమాలు ఉండాలి అని చెప్పేటటువంటి గురువులకే యమ నియమాలు లేవు. అంటే విషయం అర్థమవుతుంది కదా, జ్ఞానము అయితే ఉన్నది కానీ ఆ జ్ఞానము ఆచరణలోకి రావటం లేదు. చెడు అని మనకి అర్థమయ్యాక దాన్ని తక్షణం మనం వదిలేయగలగాలి. గదిలో పాము ఉంది అని తెలిసాక మాకు తెలిసి ఎవడో గదిలోకి వెళ్ళడు. కానీ ఇది మంచి అలవాటు కాదు, దీనివల్ల కుటుంబాలకి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అని తెలిసినా ఆ అలవాటు మానుకోలేకపోతున్నాము అంటే ఆధ్యాత్మిక విద్య యొక్క లోపము. ఈ ఆధ్యాత్మిక విద్యను చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది గురు పరంపర. గురువులు కాదు, నేను చెప్పినటువంటి మాట మీరు అవగాహన చేసుకోండి. గురు పరంపర అంటే ఒక వివేకానంద మాత్రమే కాదు, ఒక అరవిందో మాత్రమే కాదు, ఒక రజనీష్ మాత్రమే కాదు. అలాగే దేశ విదేశాల్లో మరి ఎంతమంది మహనీయులు ఈ మార్గంలో ప్రపంచాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారో మనకి తెలియదు. వీరందరి కృషి ఏమిటి అంటే ఆధ్యాత్మిక విద్యను ముందు తల్లి గర్భంలో శిశు ఉన్నప్పుడు దగ్గర నుంచి నేర్పించడం, ఇది కోరిక గురువుల్ది. కానీ యాజ్ యూజువల్ సహజంగానే గురువు చెప్పింది చేయకపోవటము అనేది శిష్యుడి యొక్క ప్రధాన లక్ష్యం. అన్నీ చేస్తాడు వాడు, చేయవలసినది మాత్రమే చేయడు, చేయదలచినది మాత్రమే చేస్తాడు. దాని కొరకు గురువులు ఏం చేశారు అంటే గత 200 సంవత్సరాలు బట్టి మనం బుద్ధిని సన్మార్గంలో పెట్టేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వేద మంత్రాన్ని సర్వజనీయం చేశారు. గాయత్రి మంత్రాన్ని సర్వజనీయం చేపించారు. అలాంటి గాయత్రి మందిరములో మనము కూర్చుని ఈ విషయాలు చర్చించుకుంటున్నాం. మరి ఈ మందిరము రాబోయే 2-3 సంవత్సరాలలో ఎంత అద్భుతమైనటువంటి యోగ విద్యా కేంద్రంగా మారుతుందో అనేది మన అవగాహన బట్టి ఉంటుంది. కోరిక మాత్రం అదే, ప్రతి దేవాలయము కూడా యోగ విద్యా శిక్షణ నిలయముగా మారాలి. ప్రతి దేవాలయము కూడా, రాములవారి దేవాలయం, శివుడి దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, సంతోషిమాత దేవాలయం, గణేశుని దేవాలయం, ఎక్కడెక్కడ మనం ఈనాడు దేవాలయాలు చూస్తున్నాము, రాబోయేటటువంటి 2-3 సంవత్సరాలలో ఖచ్చితంగా ఆ దేవాలయాలన్నీ కూడా ఆ యోగానికి సంబంధించినటువంటి శిక్షణా తరగతులుగా, శిక్షణా కేంద్రాలుగా మారాలి. మారుతాయా మారవి అనేది మన మీద ఆధారపడింది. శ్రీకృష్ణుణ్ణి మహాభారత యుద్ధంలో ఇద్దరు ఖచ్చితంగా పాల్గొనలేదు, ఒకడు బలరాముడు, రెండోడు తెలుసా మీకు, ఉద్ధవుడు. వీళ్ళిద్దరూ ఆ 18 రోజులు తీర్థయాత్ర చేయడానికి వెళితే యుద్ధంలో పాలు పంచుకోలేదు. పాలు పంచుకుని ఉంటే ఏమయ్యేదో, బలరాముడే కనుక కృష్ణుడు పక్కన నిలబడి ఉంటే మరి దుర్యోధనుడు ఎలా రియాక్ట్ అయ్యేవాడు తెలియదు మనకి. కానీ మనం చాలా సులభంగా ఊహించవచ్చు, ఒక మంచి పని జరుగుతున్నప్పుడు కృష్ణుడు అయితే యుద్ధంలో నిలబడగలిగాడు కానీ బలరాముడు పారిపోయాడు, ఉద్ధవుడు పారిపోయాడు. మరి మనము అలాగే పారిపోబోతున్నామా? తెలిసి కూడా రాబోయేటటువంటి రోజులలో ఖచ్చితంగా ప్రపంచము యోగ విద్యను మాత్రమే అభ్యసిస్తుంది. మొదటి దేశం ఏమవుతుంది, అది యోగ విద్యను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టి ఏ క్షణంలో అయితే యోగ విద్యను సబ్జెక్టుగా ప్రవేశపెడతారో యోగులు అవుతారు కదా. యోగులైన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పిన మాటే ప్రపంచం అంతా వింటుంది. యోగ ప్రక్షుడు అయినటువంటి వాడు రెండు రకాలుగా పుడతాడు అని చెప్తాడు భగవద్గీతలో. శుచీనాం శ్రీమతాంగేజే, డబ్బున్న వాళ్ళ ఇళ్లలో కానీ మంచి అలవాట్లు ఉన్నటువంటి ఇళ్లలో పుడతాడు. శుచీనాం శ్రీమతాంగేజే. కొంచెం జాగ్రత్తగా ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం అందరం కూడా అనేక సార్లు కలుసుకున్నాం, ఇదేం పబ్లిక్ లెక్చర్ కాదు ఊకదంపుడుగా చెప్పడానికి. ఇక్కడ నేను చెప్పేది ఎందుకంటే మీరు పరిపూర్ణమైనటువంటి అవగాహనతో మీకు కొద్ది మంది నుంచుంటే చాలు. వివేకానందతో పాటు కేవలం 6 సన్యాసులు మాత్రమే అప్పుడు రామకృష్ణ పరమహంస అందించాడు. ఆ 6 ఈనాడు రామకృష్ణ మిషన్ గా ప్రపంచం అంతా వ్యాపించారు. ఇక్కడ మంది అక్కర్లేదు మనకి, అవగాహన చేసుకుని నిలబడగలిగేటటువంటి ధీరులు కావాలి మనకి. యోగ విద్య మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. మా పనులు అయిపోనివ్వండి, మా బాధ్యతలు తీరిపోనివ్వండి, మా బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఈ పని చేస్తాము, భారతదేశానికి స్వాతంత్రం కావాలి అని యుద్ధం చేసినటువంటి వాళ్ళల్లో ఉండండి, మా పిల్లలకి పెళ్లి చేయనివ్వండి, మాకు మనవడు పుట్టనివ్వండి, ఆ తర్వాత నేను స్వాతంత్రం కోసం పనిచేస్తాను అని ఉంటే ఎప్పటికీ స్వాతంత్రం రాదు. ఎందుకంటే ఈ పరంపర ఎప్పుడు పూర్తి కాదుగా. మీ పిల్లల బాధ్యత పూర్తి అయిపోయింది అని మీరు ఊపిరి పీల్చుకునే లోపలే మనవలు వచ్చేస్తారు, ఇంకా మనవలు చూసుకుంటూ కూర్చోవాలి. రైటా తప్ప నేను దాని గురించి మాట్లాడే స్థితిలోనూ లేను, మూడ్లోనూ లేను. నేను మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మీకు యోగ విద్య సర్వజనీనము చేయాలి అనేటటువంటి ఒక కోరిక మీలో నేను రేకెత్తించగలిగితే మరి ఆ కోరికను మీరు ఆచరణలో చూపించాలి. అది ఆచరణలో చూపించలేకపోతున్నారు మానవ జాతి అని అర్థం చేసుకుని ఆచరణ శక్తిని ఇచ్చేటటువంటి గాయత్రి మంత్రాన్ని సర్వజనీనం చేసింది. ఆ మంత్రము మనం అర్థం చేసుకోలేకపోయాం. పంచముఖి గాయత్రి, 5 ఉన్నటువంటి గాయత్రి. ఈ 5 ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి 5 హృదయ తత్వానికి సంబంధించినటువంటి చక్రము, జలతత్వానికి సంబంధించినటువంటి చక్రము, అగ్నితత్వానికి సంబంధించినటువంటి చక్రము, వాయుతత్వానికి సంబంధించినటువంటి చక్రము, ఆకాశతత్వానికి సంబంధించినటువంటి చక్రము. సరే ఈ 5 ఒకేసారి నేర్చేసుకుంటారనే మనవాళ్ళు, మనవాళ్ళు భారతీయులు సంధ్యావందనం చేసుకోగలిగి నియమంగా చేసుకున్నటువంటి వాళ్ళు ఈ 5 ఉన్నటువంటి గాయత్రిని ఉపాసన చేసుకుని మూలాధారానికి ఆధారం ఏంటి అంటే వరద అభయము. ఇక్కడ పంచముఖి గాయత్రిలో మీకు ఈ 2 కనిపిస్తాయి, ఒకటి వరద ముద్రలో ఉంటుంది, ఇంకోటి అభయ ముద్రలో ఉంటుంది. ఇవి 2 మన దైనందిక జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీరు తలుపుకి తాళం పెట్టేసుకుని బయటకు వెళ్ళిపోతే మీకు గవర్నమెంట్ నుంచి ఒక అభయ ముద్ర ఉంది, పర్వాలేదులే అని ఎప్పుడో కానీ దొంగలు పడరు కదా. అభయ ముద్ర ప్రపంచంలో ఉండకపోతే అసలు మూలాధారమే లేదు. వరద ముద్ర, మీకు తగిన జ్ఞానం ఉంటే ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రతిఫలం మీకు లభిస్తుంది అన్నది సమాజంలో ఉంది కదా. ఈ 2 మూలాధారమైనటువంటి ముద్రలు. ముద్రలు అంటే మానసిక స్థితులు. వరద అభయము. అభయము అంటే ఏంటి, నువ్వు ఏం చేసినా పని చేయకపోయినా ఏం చేసినా నీవు జీవించటానికి అభ్యంతరం లేదు, నీ మీదకి ఎవడు వచ్చి పడడు, నువ్వు బలహీనుడు కనుక నీ మీద ఎవరు రారు. అదే కదా సమాజంలో ఉంది. లేకపోతే మనం ఎలా బతుకుతున్నాం హాయిగా? ఇది వరదముద్ర, అభయముద్ర. అంటే వరదముద్ర అంటే ఏంటి? వరదముద్రలో మనం కొంచెం కష్టపడాలి. నీకు దానికి కావలసినటువంటి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం కనుక నీకు ఉంటే నీకు కావలసినటువంటి వరములు లభిస్తాయి. అంచేత ఆ వరములు, ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ ద్వారా నీకు వరములు వస్తాయి, డాక్టర్ చదివితే డాక్టర్ వృత్తి ద్వారా వరాలు వస్తాయి, పాఠాలను చెప్పగలిగేటటువంటి జ్ఞానం ఉంటే లెక్చరర్ పోస్ట్ ద్వారా నీకు వరాలు వస్తాయి, గవర్నమెంట్ లో రకరకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి, ఆ వృత్తుల్ని చేయగలిగేటటువంటి వాడు క్లర్క్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, హెడ్ క్లర్క్ కావచ్చు, రకరకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి, కలెక్టర్స్ ఉన్నాయి, ఎస్పీలు ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ సామర్థ్యానికి ప్రకృతి ఇస్తున్నటువంటి వరాలు. ప్రకృతి అన్నా గవర్నమెంట్ అన్నా ఒకటే అని అనుకోండి ప్రస్తుతానికి. కానీ ఈ అభయము వరద ఇప్పుడు నేను చెప్పినటువంటిది మనం ఏర్పరచుకున్నటువంటిది. సమాజం లేకపోతే అభయం లేదు. మీరేదో అడవిలోకి వెళ్ళిపోయారనుకోండి, మీకు రక్షణ ఎక్కడ ఉంటుంది? మీరు నేర్చుకున్నటువంటి వృత్తి నేర్చుకునే కుతూహలం ఉన్నవాళ్ళు లేకపోతే మీకు వరాలు లేదు. ఇది మానవ సమాజంలో వచ్చినటువంటి లోటు. కానీ ప్రకృతిలో ఆ లోటు లేదు. గాయత్రి మాతకి అభయముద్ర, వరదముద్ర అని మనం ఏమనుకుంటున్నామో దానికి లోటు ఏం లేదు. ఒక నియమం ఒకటి ఏం లేదు. మీరు ఎక్కడున్నా కూడా ఆ అభయముద్ర మీకు రక్షణ ఇస్తూనే ఉంటుంది, వరద ముద్ర మీకు జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటుంది నిరంతరము. అంచేత గాయత్రి ఉపాసన చేస్తున్నప్పుడు ఆ పంచముఖి గాయత్రి యొక్క అభయముద్ర, వరదముద్రని మనం ఉపయోగించుకోగలగాలి. పాశము, అంకుశము. పాశము, అంకుశము అమ్మవారికి సంబంధించినటువంటి లక్షణాలు కదా. రాగస్వరూప పాశాడ్య క్రోధాంకారాలు పుష్టోజ్వల. ఇంకా పాశము అంటే ఏమిటి? కట్టుబడి ఉండటం. కట్టుబడి ఉన్నాం కదా మనం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి మన ఇంటికే వస్తాం. రామా చివరికి అమెరికాకి వెళ్ళిపోయినా కూడా పల్లెటూరులో ఉన్నటువంటి నా ఇల్లుని బాగు చేయించండి అని డబ్బు పంపిస్తాడు. వాడు వెళ్ళిపోవటం అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ పాశం ఎక్కడుంది? మనం అందరము పాశ్యబద్ధులమే. కానీ ఈ పాశ్యము మన ఇల్లు, మన కుటుంబము అని కాకుండా అమ్మ వైపు నువ్వు మార్చుకోగలవా? అమ్మతో బంధింపబడగలవా? అది ఎలాగా అన్నది ఇప్పుడు నేను వివరించడానికి నేను కూర్చోలేదు. ఈ పంచముఖి గాయత్రి, ఏకముఖి గాయత్రి స్వరూపము మనం పతంజలి యోగ సూత్రాలు, యోగ విద్య అభ్యసించడానికి ఉపయోగించుకోగలమా? ఈ క్షేత్రాన్ని, ఈ మందిరాన్ని ఒక యోగ విద్యా సెంటర్ గా మనం మార్చుకోగలమా? ఆలోచించండి. దాన్ని మార్చుకోవటానికి కావలసినటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ ఖచ్చితంగానే ఉన్నాయి. కానీ ఎక్కడ ఎలాంటి పరిస్థితులున్నా అవగాహన లేకపోతే కొన్ని గందరగోళాలు కూడా జరుగుతుంటాయి. అంతేత స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే చాలా గందరగోళాలు ఉండవు. అంతేత మొదటి నేను చెప్పాను పంచముఖ్య గాయత్రిలో అభయము వరద ప్రకృతిలో ఉన్నది. ప్రకృతి మీకు నిరంతరము అభయమిస్తూ ఉంటుంది, ప్రకృతి మీకు నిరంతరము వరాలిస్తూ ఉంటుంది. దాని తర్వాత పాశము, అంకుశము. అంకుశము అంటే ఏంటి? దారి తప్పుతూ ఉంటే గుచ్చటం, దారి తప్పకుండా ఉండటం. పాశము అంటే ఏంటి? ఏ దారిలో వెళ్ళాలో ఆ దారికి నువ్వు బంధింప చేసుకోవటం. ఇంకా పైకి వెళ్తే శంఖము, చక్రము. విష్ణు యొక్క సంపూర్ణ సామ్రాజ్యము ఆ శంఖము, చక్రములో వస్తాయి. ఇంకా పైకి వెళ్తే శివశక్తి యొక్క స్వరూపం మనకి కనిపిస్తుంది. కపాలము, గద. కపాలము అంటే ఏంటి? బ్రెయిన్. మన బ్రెయిన్ శివశక్తితో నిండి ఉండాలి. గద దానికి అడ్డం వచ్చేటటువంటి వాడిని చితక్కొట్టాలి. అంటే ఏ విధమైనటువంటి అపసవ్యమైనటువంటి ఆలోచన మనకు వచ్చినా కూడా ఆ గదని మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత రెండు పద్మాలు ఉంటాయి. హస్తైర్ వహంతీం భయే, రెండు పద్మాలు. రెండు పద్మాలు సూర్యకిరణాల యొక్క ప్రతీక. సూర్యకిరణాలలో రెండు లక్షణాలు ఉన్నాయి. ఒక పక్క అభయమిస్తూ ఉంటుంది, ఒక పక్క వరాలు ఇస్తూ ఉంటాయి. ఎలా చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది, దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనేది పంచముఖి గాయత్రి ఉపాసనలో నేర్చుకోవాలి అని చెప్పి బుర్ర వేడికిపోయి చాలా మంది దాన్ని చేసుకోలేకపోతే అప్పుడు ఏకముఖి గాయత్రిని దింపాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం మీకే కొంచెం క్లిష్టంగా అనిపించి ఉంటుంది, ఏం చెప్పారో మాస్టారు గందరగోళంగా ఉంది, కానీ అర్థమైనట్టుంది అనిపించింది, కానీ అర్థం కాలేదు. అప్పుడు అదే సమాధి దయానంద సరస్వతి, అసలు రూపమే సేవయ్యా, ఇందుకు ఈ తల్ల పంట. మీరు ఆ గురు పరంపరనే అర్థం చేసుకోండి, ఏది కరెక్ట్ అన్నది కాదు, నువ్వు అది చేయలేకపోతున్నావు కనుక మార్పు వస్తుంది. ఒక విధానం చెప్పారు, అలవాటు పడ్డారనుకోండి అందరూ కూడా పంచముఖి గాయత్రి సాధనకి, తండ్రి ద్వారా కొడుకి, కొడుకు ద్వారా తండ్రికి, అలా వస్తూ మనవడికి అలా వస్తూ ఉంటే ఇంత కష్టం అనిపిస్తుంది. పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి సకాలేన మహతా యోగో నష్టం పరంతప, కాలక్రమంలో ఈ యోగము నాశనమైపోయింది. మరేం చేద్దాం, విసు వచ్చేసింది దయానంద సరస్వతి, అసలు ఇదంతా వద్దులే, అసలు నిరాకారంలోకి వెళ్ళిపోదాం మనం, అసలు ఇదేం వద్దు మనకి, అసలు ఆకారం అవసరం ఏముంది, నిరాకారంగానే చేసేద్దాం మనం, వేదాలను ప్రమాణంగా తీసుకుందాం మనం, వేదాలలో చెప్పినటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కానీ వేదాలలో చెప్పబడినటువంటి విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే అగ్ని విద్య తెలియాలి. అన్ని వేదాలలోకి ప్రాచీనమైనటువంటి ఋగ్వేదంలోని మొదటి సూక్తము అగ్ని సూక్తం. మరి అగ్ని తెలియాలి అని చెప్పి ఏం చేశాడు అతను, వాజపేయి యజ్ఞ పరంపర స్టార్ట్ చేశాడు దయానంద సరస్వతి. మీకు ఈ పంచముఖి గాయత్రులు అవి అక్కర్లేదు, మీరు వేదాల గురించి అర్థం చేసుకోండి, యజ్ఞాల గురించి అర్థం చేసుకోండి. మీకు యజ్ఞాలు కనుక వస్తే, అవగాహన వస్తే మీ జీవితాలు మారిపోతాయి. ఆర్య సమాజం లాగా, ఆర్యుల వలె, మంచి వాళ్ళ వలె మీరు జీవించగలుగుతారు అని. కానీ మామూలుగా నిత్య జీవితంలో ఉండేటటువంటి కామన్ సెన్స్ ఎందుకో ఆధ్యాత్మిక జగతంలో ఉండదు. ఒకటి చెప్పిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి, దాన్నే మనం గురు పరంపర అంటాం. పరంపర అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒకళ్ళు అంతేగా. గురు పరంపర అంటే అర్థం ఏంటి, చూడకుండా కింద చూస్తుందా, ఒక సైంటిస్ట్ ఏదో చెప్పాడు, ఇంకో సైంటిస్ట్ ఏదో చెప్పాడు, వాడు చెప్పింది ఇదివరకు చెప్పిన వాడికంటే ఇంకో పాయింట్ ఎక్కువ అవుతుంది అవునా. మూడో సైంటిస్ట్ చెప్పాడు, ఏమవుతుంది, మొదటి చెప్పింది మర్చిపోం మనం, రెండవ వాడు చెప్పింది మర్చిపోం మనం, కానీ మూడో వాడు చెప్పింది కూడా కలుపుకుంటాం మనం. పరంపర అంటే అర్థం అదే, మొత్తము విజ్ఞానము ఒక పరంపర తర్వాత ఇంకొక పరంపర. అంటే ఏమిటి, ఆధారం పోకూడదు, మూలాధారం తెగకూడదు. కానీ ఒక గురువు చెప్పిన దానికి ఇంకొక గురువు చెప్పిన దానికి మధ్య సమన్వయం మనం చేసుకోవటం మర్చిపోయాం. సైన్స్ లో ఏం జరుగుతుంది, సైన్స్ ఎందుకు ఇంత అభివృద్ధి చెందింది, ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి సైంటిస్ట్ ఏదో చెప్తే, రష్యాలో ఉన్నటువంటి సైంటిస్ట్ ఏదో చెప్తే, జపాన్ లో ఉన్నటువంటి సైంటిస్ట్ ఏదో చెప్తే, వీటన్నింటినీ సమన్వయించుకుని ఈ మూడింటి మీద ఆధారంగా నాలుగోది ఫ్రాన్స్ వాడు చెప్తాడు కదా. ఇందులో ఫ్రాన్స్ వాడు గొప్పవాడు కాదు, ఇంగ్లాండ్ వాడు గొప్పవాడు కాదు, అందరూ ఒకళ్ళకొకళ్ళకి ఏం చేస్తున్నారు, సహాయపడ్డారు. మరి మన గురు పరంపరలో ఒక గురువు చెప్పిందే ఇంకో గురువు చెప్పటం లేదు, ఒక గురువుకి ఒక గురువు సమన్వయపడుతున్నారు అనే బుద్ధి మనకి ఎందుకు రావటం లేదు, అది మీరు ప్రశ్నించుకోవాలి. ఒకే గురువుని పట్టుకుని వేళ్లాడతాం అనే ఏడుపు తప్ప మీకు ఎప్పటికి బుద్ధి వస్తుంది. ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీలోనే ఒక గురువు సరిపోడు, ఒక గురు పరంపర ఉంది, సైంటిస్టుల పరంపర ఉంది, వైజ్ఞానికుల పరంపర ఉంది. అక్కడ ఒక వైజ్ఞానికుడు చెప్పిన దానికి ఇంకొక వైజ్ఞానికుడు సహాయపడతాడు తప్ప ఈ వైజ్ఞానికుడు చెప్పింది తప్పు అండువాడు, ఈ వైజ్ఞానికుడు చెప్పిన దాంట్లో సవరణ చేసి ఇంతకంటే ఒక మెట్టు ముందుకు వెళ్తున్నాం మనం. మరి ఆధ్యాత్మికతలో ఇంతమంది వైజ్ఞానికులు మన దగ్గర ఉన్ననా, కేవీవి, బ్లాబెట్కి, రామకృష్ణ పరమహంస, అరవిందో, ఏమర్థమైంది మనకి, ఏం చేస్తున్నాం మనం, ఇంతకంటే ఆధ్యాత్మిక విద్య అంటే ఏంటో మనకి తెలియదు. ఆధ్యాత్మిక విద్య గురించి మనం ఈ క్షణం మాత్రము పట్టించుకోకపోవటం లేదు కనుక మనకి అర్థం కావటం లేదు. అసలు ఒకళ్ళు ఒకళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, వాళ్ళకి అర్థమవుతూనే ఉంది పాపం. అంతేత ఎప్పుడైతే పంచముఖి గాయత్రి అనేది పాపం వీళ్ళు మన పిల్లలు అమాయకులు బలి అయిపోతున్నారు, వాళ్ళకి ఏమీ అర్థం కావటం లేదు, ఐదు తలకాయలు ఏంటో. సరే బాబు, ఒక తలకాయ పట్టుకో ముందు, నువ్వు ముందు ఒక మెట్టెక్కు, ఒక మెట్టెక్కిన తర్వాత రెండో మెట్టికి వెళ్తామన్నారు. అని ఏం చేశారు, మూలాధారం చేశారు దాన్ని. మూలాధారం అంటే ఏంటి,
దాని మీద ఆధారపడి భవంతి లేపు అని. అదేగా ఋషుల యొక్క ఉద్దేశం. మూలాధారం అంటే అర్థం అదే కదా. అంచేత నీకు ఐదు తలకాయలు అర్థం కావటం లేదు అంటే దేన్ని ఆధారం చేసుకోవాలి? ఒక తలకాయని ఆధారం చేసుకో. ఎందుకు ఒక తలకాయ తీసుకురావాల్సి వచ్చింది? అసలు తలకాయ లేకపోతే ఏకీరించి అర్థం కాలే. అసలు తలకాయ లేకుండా చేసింది ఎవరు? దయానంద సరస్వతి. అవగాహన అవుతుందా మీలో? అంచేత కంటిన్యూటీ అర్థం చేసుకోండి. పురాతనముగా మన సనాతన వేద ఋషులు మన భారతీయ షట్చక్ర జాగరణలో ఆధారముగా ఈ ఐదు చక్రాలను నిన్న మొన్న చెప్పాను కదా, నేను నిన్న క్లాసుల్లో నిత్య జీవితంలో యోగా. ఆ నిత్య జీవితంలో యోగాయే పంచముఖ్యగా అయితే. కానీ అంత మీరు కష్టపడలేకుండా ఉన్నారు. సరే అతను మొహాలే వద్దన్నాడు, యజ్ఞ విద్య అభ్యసించండి అన్నాడు. ఆ యజ్ఞ విద్య కూడా అభ్యసించలేకపోయాము. ఎందుకు అభ్యసించలేకపోయాము? కండిషన్ చెప్తున్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. సహ యజ్ఞ ప్రజా సుస్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్రద్ధం ఏషవో స్పిష్ట కామజ. ఈ యజ్ఞాలు చేయటం వల్ల నీ కోరికలు తీరుతాయి. నీరు రావటం లేదా, వరుణ యజ్ఞం చేసుకో. పిల్లలు పుట్టటం లేదా, పుత్రకామేష్ యజ్ఞం చేసుకో. దేశం మీద శత్రువుల యొక్క ఆక్రమణ జరిగిందా, చండీ యాగం చేసుకో. రోగాలు, తెలియనటువంటి రోగాలు సమాజాన్ని పీడిస్తున్నాయా, దుర్గా సప్తశతి పారాయణ చేసుకో. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చి ఏది ఉచితమో ఏది అనుచితమో నీకు తెలియటం లేదా, రామాయణం పారాయణ చేసుకో. అసలు సమాజం అంతా ముక్క ముక్కలుగా విరిగిపోతోందా, ఇప్పుడున్న పరిస్థితి అదే. మహాభారతం చదువుకో. ఇదేది లేదు, గురువు అనుగ్రహం ఉంటే అన్ని చక్కబడతాయనే నమ్మకం నీకు ఉందా? భాగవతం చదువుకో. ఇచ్చట రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కి రకరకాలైనటువంటి విధానాలు ఇచ్చారు. అంటే యజ్ఞం గురించి చెప్తాం మీరు భాగవతం అది చదువుకో అంటారేంటి అంటే, మీరు మర్చిపోవద్దు స్వాధ్యాయం కూడా యజ్ఞమే. భాగవత సప్తాహ యజ్ఞము అంటాం మనం. ఇచ్చట పారాయణ కూడా యజ్ఞమే. రకరకాలైనటువంటి యజ్ఞాలున్నాయి. దానిని మళ్లీ పునరుద్ధరించడానికి దయానంద సరస్వతి చేసినటువంటి ప్రయత్నాలు అద్భుతంగా ఫెయిల్యూర్ అయ్యాయి. ఎందుకు అద్భుతంగా ఫెయిల్యూర్ అయ్యాయంటే, యజ్ఞ విద్యను ఉపయోగించుకోవటం మర్చిపోయాం మనం. స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది గ్యారంటీ, మరి యజ్ఞం చేస్తే ఫలితం గ్యారంటీ. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, సహ యజ్ఞ ప్రజా సుస్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వం ఏషవో క్లిష్ట కామధు. పాలు ఎలాగైతే మీరు ఆవు నుంచి పిండుకుంటారో యజ్ఞం నుంచి మీ కోరికల్ని పిండుకోండి. జాత కాకపోతే కృష్ణుడు ఏం చేస్తాడు, ఎవడేం చేస్తాడు, దయానంద సరస్వతి ఏం చేస్తాడు? రూపం వద్దు, ఏమి వద్దు, ఓంకారం అనేసుకోండి. మీరు గాయత్రి ద్వారా యజ్ఞం చేసుకోండి. యజ్ఞం ద్వారా మీకు కావలసినటువంటి ఫలితాలను పొందండి. మేము వినము. మీ యొక్క సంకల్పం గురువుల యొక్క సంకల్పం కంటే చాలా గట్టిది అని ఇప్పుడిప్పుడు నాకు అర్థమవుతుంది. మేము వినము అన్నావా, మళ్ళీ ఎందుకు వస్తారు మీరు అని మీరు అడుగుతున్నారు. వాళ్ళు మర్చిపోతారు మీరు మీ సంకల్పం కంటే మీరు అనుకుంటున్నారు, కానీ వారి సంకల్పం చాలా గొప్పది. వాళ్ళు మళ్లీ మళ్లీ వచ్చి మీరు వినేంత వరకు వదలరు. అంచేత మీకు కాస్త తెలివితేటలుంటే వింటాం మంచిది ఎప్పుడు. అంచేత ఏం చేశారు శ్రీరామ శర్మ ఆచార్య కూడా, అటు థియోసాఫికల్ సొసైటీ చదువుతున్నప్పుడు అదొక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. ఒకవైపు దయానంద సరస్వతి గాయత్రి మంత్రం ద్వారా పంచముఖి సాధన చేయలేకపోతున్నారు కనుక మీరు దాన్ని వదిలేయండి, యజ్ఞ విద్య నేర్చుకోండి, మీరు యజ్ఞము ద్వారా మీ కోరికలు తీర్చుకోవటం నేర్చుకోండి అని భారతదేశంలో ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, సమస్య ఏంటి అంటే, ఈ రెండు సంస్థలు కూడా ఒకే సంవత్సరంలో స్థాపించబడ్డాయి. 1875 థియోసాఫికల్ సొసైటీ 1875 లో స్థాపించబడింది. ఆర్య సమాజం కూడా 1875 లో 1875 లో స్థాపించబడింది. అంచేత ఈయన ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు ఆ జగద్గురువుని భూమి మీదకి దింపేద్దామని థియాసఫీ ప్రయత్నించింది. మీకు తెలుసా ఈ విషయం? అసలు మొత్తము మేడం బ్లావెట్స్ కి మిగతా వాళ్ళ ప్రయత్నం ఏంటి అంటే, అసలు ఆ జగద్గురువుని మనం భూమి మీదకి దింపేసుకుంటే గొడవ వదిలిపోతుంది కదా. ఇంకా ఆయన గొడవ లేదు, ఆయన పడతాడు, ఆయన చెప్పినట్టు మనం చేద్దామని ఓ అద్భుతమైనటువంటి ప్రయత్నం జరిగింది. అది చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం జరిగింది 1925 లో. అప్పటికే సుమారు 12-13 ఏళ్ళ ఉన్నటువంటి గురువు గారు అది విఫలమైంది అని తెలిసిన తర్వాత శేషాచల సొసైటీ మీటింగ్ లో ఇంకో మాట చెప్పాడు ఆయన, ఆ ప్రయోగం విఫలం అవ్వచ్చు కానీ ప్రయోగం విఫలం కాదు. మాట అర్థమైందా మీకు? శేషాచల సొసైటీ వాళ్ళు చేసినటువంటి ప్రయోగము ఫలించలేదు. జిడ్డి కృష్ణమూర్తిని జగద్గురువుగా తీర్చిదిద్దుదాం అనుకున్నారు వాళ్ళు, పరమ గురువుగా తీర్చిదిద్దబడ్డాడు కానీ జగద్గురువుగా మారలేకపోయాడు. గొప్పవాడే జిడ్డి కృష్ణమూర్తి గురించి చాలా మంది మీకు తెలిసి ఉంటుంది. మహాతాత్వికుడు, 90 ఏళ్ల కంటే ఎక్కువ బతికాడు, అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. కానీ శ్రీశాంత సొసైటీ వాళ్ళు ఆయన్ని జగద్గురువుగా మారుద్దాం అనేటువంటి ప్రయత్నం అక్కడ విఫలమైంది. దయానంద సరస్వతి యజ్ఞ ప్రక్రియ ద్వారా కనీసం నీ కోరికలు తీర్చుకో, భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకో యజ్ఞ విధానం ద్వారా అని చెప్పేటటువంటి ప్రయత్నం విఫలం అవుతే 2 సంస్థలు. అప్పుడు గురువు గారు అప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ళు శ్రీశాస్త్ర సొసైటీ ఆగ్రాలో మాట్లాడుతూ ఆయన చెప్పాడు, శ్రీశాస్త్ర సొసైటీ ప్రయోగం, ఈ ప్రయోగం విఫలమైంది కానీ ప్రయోగం విఫలం కాదు. పేపర్లో వాటిలో పడుతూ ఉంటాడు కదా సూపర్ జెట్ ఏదో ఫెయిల్యూర్ అయిందని జపనీస్ని, ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు ఖచ్చితంగా సూపర్ జెట్ తయారు చేసుకుంటారు. ఆ అవతార మూర్తిని కిందకి తీసుకురావడానికి ఎవరో ఒక వ్యక్తి ప్రయత్నిస్తాడు లే అన్నాడు ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు. ఇంకా అర్థమవుతుందా నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను? ఏ సంస్థ వేరువేరుగా పనిచేయటమే, అందరూ కలిసే పనిచేస్తున్నారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ కలిస్తే యోగ విద్య అవుతుంది. యోగము అంటే కలయిక. అప్పుడు పంచముఖి గాయత్రి సఫలం కాలేదు, సాధకులు చేయలేకపోతున్నారు కలియుగంలో, వీళ్ళ బుర్రకది ఆంతం లేదు, చాలా స్కోప్ పెద్దదైపోయింది, అసలు ఆకారమే వద్దు అంటే మొత్తం హుష్కాకి అయిపోతుంది. అసలు ఇదంతా ఎందుకు అని శ్రీశాస్త్ర సొసైటీ వాళ్ళ ద్వారా ఆ అవతార పురుషుణ్ణి దింపుదాం అనుకుంటే మానవ జాతి ఒప్పుకోలేదు. మీరు అది గుర్తు చేసుకోండి, మనం ఒప్పుకోలేదు అవతారమూర్తిని. ఇప్పుడైనా శిష్యుడు భగవంతుడు ఈ లోకంలోనే ఉన్నారు, మనకు అందుబాటులోనే ఉన్నారు, మనం వాళ్ళని పిలిస్తే కదా. అప్పుడు పూజ్య గురుదేవుడు పంచముఖి వృద్ధులే బాబు ఒక ముఖాన్ని పట్టుకో చాలన్నాడు. ఏ ముఖాన్ని పట్టుకోవాలి? మరి సమస్య వచ్చింది కదా 5 ముఖాలలో. 5 ముఖాలు అంటే ఏమేమని చెప్పాను నేను మీకు? ఒకటి పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి, గణపతికి సంబంధించినటువంటి, పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి ముఖము, గణపతిత్వానికి సంబంధించినటువంటి ముఖము, 4వది వాయుతత్వానికి సంబంధించినటువంటి ముఖము, అనాహత చక్రానికి సంబంధించినటువంటి ముఖము, విష్ణుతత్వానికి సంబంధించినటువంటి ముఖము, 5వది శివతత్వానికి సంబంధించినటువంటి ముఖము, ఆకాశతత్వానికి సంబంధించినటువంటి ముఖము. ఇది 5 తత్వాలే ఉన్నాయి కానీ దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కావటం మానేసింది గాయత్రి ఉపాసకులు. ఎందుకంటే గాయత్రి ఉపాసన అంటే అమ్మవారి ఉపాసన కాదు అని ముందు మీకు అర్థం అవడానికి ఇంత మొత్తుకుంటున్నాను నేను. పేరు మనం అని చెప్పాం గాయత్రి అని. గాయత్రి అంటే అర్థం ఏంటి? స్త్రీ అని కాదు. గాయంతం త్రాయతి ఇది గాయత్రి. ఎవరైతే దాని గురించి పాడగలడు వాడిని రక్షిస్తుంది గాయత్రి. బుద్ధితత్వాన్ని పాడగలరా? ఆ చక్రం మిమ్మల్ని రక్షిస్తుంది. అలా 5 తత్వాలను ఎలా ఉపయోగించుకోవాలో, అష్టచక్రాలతో ధ్యానం ఎలా చేసుకోవాలో మన ఋషులు మనకు అందజేస్తే, అది చేసుకోలేకపోతే దయానంద సరస్వతి యజ్ఞ విద్యను చెప్తే, బ్లావెట్స్కి ఇలాంటి మహనీయులు కొంతమంది కలిసి అవతారమూర్తిని కింద దింపడానికి ప్రయత్నించి విఫలమవుతే అప్పుడు ఏం చేశారు? మూలాధారమైనటువంటి గణపతికి సంబంధించినటువంటి శిరస్సును పట్టుకున్నారు గురువు గారు. విఘ్నరాజు అంతే కదా, ఎవడైనా సైన్స్ సైన్సే. వీరాల శర్మ ఆచార్య అయినా అదే సైన్స్ చెప్పాలి, ఇంకోడైనా అదే సైన్స్ చెప్పాలి. ఏంటి ఆ ఏకముఖి గాయత్రి? వరద అభయం. నీళ్లు పోస్తే అభయం ఇచ్చినట్టేగా పూర్వకాలంలో వరదానాలు అది ఇవ్వాలి అంటే నీళ్లతో ఇచ్చేవాళ్ళు, గుర్తుంది కదా, నీళ్లు తీసుకుని ఇచ్చేవాళ్ళు. అంచేత ఆ ఏకముఖి గాయత్రి చేతిలో ఏముంటుంది? సమంజనం ఉంటుంది. 2వ చేతిలో ఉంటుంది జ్ఞానం, పుస్తకం ఉంటుంది. అంచేత నేను చేసే మీరు అర్థం చేసుకోండి, ఆ గాయత్రి శక్తి అన్నా, కాళికాదేవి శక్తి అన్నా, రాముడి యొక్క శక్తి అన్నా, కృష్ణుడి యొక్క శక్తి అన్నా, క్రైస్తు యొక్క శక్తి అన్నా ఒకటే. నోట్లోంటే కాదు, మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన రావాలండి. ఫ్యాన్ ఉంది, కూలర్ ఉంది, హీటర్ ఉంది, 3 యంత్రాలు. ఫ్యాన్ గాలిస్తుంది, హీటర్ వేడినిస్తుంది, కూలర్ చదువుతాను,
బాగా పనిచేస్తుంది. కానీ ఇది పని చేయడానికి కావలసినటువంటి శక్తి ఏంటి? ఒకటే, కరెంట్. కరెంటే లేకపోతే ఈ మూడు పని చేయవు. ఇది ఫ్యాన్ పనిచేయదు, అతను హీటరు పనిచేయదు, ఇది కూలర్ పనిచేయదు. కరెంట్ అయితే ఉంటే మూడు పని చేస్తాయి. ఈ మూడింట్లో ఒకదానికి సప్లై కరెక్ట్గా లేదనుకోండి, ఆ ఫ్యాన్ పనిచేయకపోవచ్చు, ఆ హీటర్ పనిచేయకపోవచ్చు, ఆ కూలర్ పనిచేయకపోవచ్చు. కానీ పని చేయకపోవటానికి కూడా కారణం ఏంటి? ఆ శక్తి అక్కడ అందకపోవటమే. అంతేగా ఈ గాయత్రికి ఆధారభూతమైనటువంటి ఆరాధనమైనటువంటి శక్తి ఆ సూర్యుడు, అది ప్రపంచాన్ని నడిపిస్తుంది. అది మనం మర్చిపోకూడదు. ఇది ఒక ఐదు ముఖాలు నాలుగు ముఖాలు చూసుకొని కంగారు పడకూడదు. కేవలము ఆ సూర్యుడి యొక్క శక్తిని నేను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పడానికి ఈ బొమ్మను తయారు చేశారు తప్ప, మ్యాథ్స్ తప్ప, అసలైనటువంటి శక్తి సూర్యుడేగా. యోదేవ సరితాత్మాకం యో నిర్మాణి గుంజరా పేరనే తీర్చుకు తద్వరే ఉపాసే. ఆ సూర్యుడు ఎవరైతే సంపూర్ణ శక్తికి ప్రేరణ ఇస్తున్నాడు దాన్ని నేను ఉపాసన చేస్తున్నాను. విశ్వామిత్రుడు చెప్పాడు అర్థండి. ఇంకొక ఈ గాయత్రి ఎక్కడ ఎక్కడ ఉన్నదో అక్కడక్కడ మీ దృష్టి సూర్యుడి మీద ఉండాలి. తను ఉంటున్నదా అంటే ఏం చేస్తున్నావు మీరు ఆలోచించుకోండి. తెలియని వాళ్ళు అవునో కాదు, ఏంటి ఇలా మాట్లాడుతూ ఇలా ఆలోచిస్తున్నాడో నేను కావాలని బోధించుకుంటున్నాను. తను ఎప్పుడు బుద్ధి వస్తుంది మనకి? గాయత్రి కాదు ముఖ్యం మనకి, సూర్యుడు ముఖ్యం మనకి. హిమం వివస్థతే యోగం ప్రోక్తవాదమని వివస్థాన్ని ఇంకట. ఇదంతా కూడా నేను మొట్టమొదటి సూర్యుడికి చెప్పాను. సూర్యుడికి చెప్పినటువంటి ఈ విద్య పతంజలి యోగ విద్య, పతంజలి యొక్క యోగ శాస్త్రం. అంచేత రాబోయేటటువంటి రోజులలో ఏది మీరు ఎలా చెప్పుకున్నా కూడా అది ఖచ్చితంగా పతంజలి యొక్క యోగ సూత్రాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఏమిటి పతంజలి యోగ సూత్రాలను ఉన్నటువంటి గొప్పతనం అంటే ఆ సూర్యుడు యొక్క శక్తిని మీ చేతిలో పెడుతుంది. పతంజలి మీ అంజలిలో ఆ సూర్యుడు పడతాడు. అదే మీరు అర్జునంగా ఇస్తూ ఉంటారు, నీళ్లు తీసుకుంటారు, మీరు చెప్తారు అర్జునం. ఒక్క నిమిషం పాటించిన సూర్య బింబాన్ని అందులో చూడగలిగేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. బలం సాధుతున్నాం మనం, ఏది చెయ్యాలో అది తప్పాలి చేస్తాం. మరి ఆ వివరణ తెలుసుకోగలగాలి కదా. మరి అలాంటి అద్భుతమైనటువంటి సూర్య విజ్ఞాన కేంద్రముగా ప్రతి గాయత్రి మందిరము ముందు మారాలి. అందుకే గాయత్రి మందిరాలు 2400 పైగా గురువు గారు స్థాపించారు. మనం వాటిని అనుగ్రహ పీఠాలుగా పెట్టుకున్నాం. కారణం ఏమీ లేదు, మనిషికి రుచి మారుస్తే తప్ప మారేది లేదు. ఏదో కొత్తది కావాలి అంటే ఏం చేస్తాం, ఓల్డ్ వైన్నే న్యూ బాటిలే తప్ప ఉన్న శక్తి ఒకటే. ఎవడు ఏమి మాట్లాడినా కూడా సూర్యుడి గురించే మాట్లాడాలి, సూర్యుడి నుంచే రావాలి. రామాయణంలో రావణాసుని చంపాలి, ఎలా చంపుతాం అంటే అగస్త్యుడు వచ్చాడు, వచ్చే ఆదిత్యుడు ఏం చెప్పాడు. మహాభారతంలో పాండవులు అడవి చనిపోతే తినటానికి ఏమీ ఉండదు అంటే అక్షయ పాత్ర. మరి అక్షయ పాత్ర కానీ చెప్పింది సూర్యుడు. రోజుకి 21 పుట్ల బంగారం అనంతకమని అదెక్కడి నుంచి వచ్చింది, సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. కుంతీదేవి పిల్లల మీద అవడం ఒక ఇస్తే మంత్రం చెట్టు చేస్తుంది పాపం ఆవిడ. ఆ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది, సూర్యుడి దగ్గర. మొత్తము మన ఆధ్యాత్మిక విద్య అంతా కూడా సూర్యుడి మీద మాత్రమే ఆధారపడింది అన్నది మనం మర్చిపోయాం. చిన్న మూలే నైవ పత్రం అనే కాక మూలం ఎప్పుడైతే చిన్నమైపోతుందో ఆధారాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతాము ఏమవుతుంది, చుట్టూ ఉండదు ఆపుతుంది. అలా జరిగిపోయింది మన సంస్కృతి. కానీ ఈ సంస్కృతి ఇప్పుడు చిన్నగా అంకురిస్తోందా అనిపిస్తోంది, నిల్లనిల్లగా మనుషులకి అర్థం అవుతోంది. ఆసనాల మీద, ప్రాణాయామాల మీద, యుక్త ఆహార విహారస్య, యుక్త చేతస్య కర్మస్యం, యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ. యోగం యుక్తమైనటువంటి ఆహారంతో, యుక్తమైనటువంటి చేష్టలతో, యుక్త స్వప్నావలో నిద్ర కూడా కరెక్ట్ గా పోగలేక నేను నేర్చుకోగలిగితే ఆ యోగము మీ దుఃఖాన్ని పోగొడుతుంది అని మీరు యోగ విద్యగా పాటించకుండా ఎక్సర్సైజ్గా నేర్చుకుంటున్నారు. ఇంకో దాంట్లో నేర్చుకుంటున్నారు. మంచన సత్యనారాయణ రాజు గారు లాంటే మరి ఏ రుచి ఆయన ఆహ్వానించిందో నాకు మాత్రం తెలియదు, కానీ రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆయన చాలా అద్భుతమైనటువంటి రుచిగా చూపించబడతాడు. మళ్ళా పతంజలి వచ్చాడేమో అవి తెలుసు. భారతీయ సాంప్రదాయము పునర్జన్మని దాన్ని భావించింది. ఎంత ముట్టుకుంటున్నాడో మీ ఆచారాలు మారాలి, అలవాట్లు మారాలి, ఉప్పుని మారండి, కారాన్ని మానండి, నీళ్ళని ఎక్కువ తాగండి, ఆసనాలు వేసుకోండి, ప్రాణాయామాలు చేసుకోండి. మరి వేలకు వేల మంది వస్తున్నారు కదా, అంటే అర్థమేంటి? మూడేళ్ల కిందటి వరకు అసలు ఎవరు వినేవాడు కాదు, మీకే చాలా తెలుస్తుంది కదా. అంటే ఖచ్చితంగా మనము చాలా సవ్యమైనటువంటి దిశలో భారతదేశం ప్రయాణిస్తుంది. ఒకళ్ళకొకరు సహకరించుకుంటున్నారు, వాళ్ళు చెప్పిన వీళ్ళు, వీళ్ళు చెప్పిన వీళ్ళు, వేరు వేరు గురువులు కాదు. ఒకడు ఆసనాల మీద స్ట్రెస్ చేస్తూ ఉంటే, ఒకడు ఆహారం మీద స్ట్రెస్ చేస్తూ ఉంటే, ఒకడు ధ్యానం మీద చెప్తూ ఉంటే, మరి అన్ని ఒకే వ్యక్తి చెప్పలేడు కదా. కానీ స్టూడెంట్ అనేది నేర్చుకోవాలి. ఇంకా ఆ పతంజలి యోగ సూత్రాలలో ఉన్నటువంటి ఆ ఎనిమిది మీరు నిశ్చితంగా గుర్తుంచుకోండి. మొట్టమొదటిది యమము. యమము అంటే ఏంటి? ఐదు రకాలైనటువంటి సమాజంలో మీరు జీవించదలుచుకుంటే తెలియవలసినటువంటి మానసిక స్థితులు. అందులో మొట్టమొదటిది అహింస. మీకే తెలుసు కదా అహింస అనేటువంటి ఆ ఒక్క పదాన్ని పట్టుకుని భారతదేశాన్ని స్వాతంత్రం చేసింది మహాత్మా గాంధీ. ఆ ఒక్క మాటనే పట్టుకున్నాడు, ఇంకేం చేయలేదు. ప్రయత్నించి 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 ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా, ఎవరికి పడితే వాళ్ళకి అహింస అహింస అహింస, నాన్ వైలెంట్ నాన్ వైలెంట్ నాన్ వైలెంట్, నేనేం చేశాను ఇంకా. ఆ మాటతో అసలు ఏ యుద్ధం చేయకుండా వచ్చేసింది స్వాతంత్రం. ఎంత అద్భుతమైనటువంటి శక్తితో దాన్ని గుర్తించుకోండి. ఒక అహింస అంత శక్తినిస్తే మరి మిగతా నాలుగు అక్షేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, సత్యము. ఈ ఐదు గాయత్రీ దేవి యొక్క, పంచముఖి గాయత్రీ దేవి యొక్క ఐదు చేతులు. ఇంటికే ఐదు చేతులు ఏం లేవు అక్కడ. మీరు మారాలి పంచముఖిగా. మీకు ఈ ఐదు చేతులు ఉండాలి. మీరు ఏ పని చేసినా అది అహింసగా ఉండాలి, ఏ పని చేసినా అది అపగ్రహ వృత్తితో ఉండాలి, ఏ పని చేసినా అది అహింసగా సత్యముగా ఉండాలి, ఏ పని చేసినా అది అక్షేయముగా ఉండాలి, ఏ పని చేసినా అది బ్రహ్మచర్యముగా ఉండాలి. అసలు ఆ దృష్టికోణం ఎక్కడుంది? మనం నోరు విప్పుతేనే ఎవరినో ఒకరిని బాధపడతాం. హితబోధ చేస్తాం అనేది అండి మాటతో మనల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకో దారి లేదు. మీరు యోగ మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ మానసికమైనటువంటి మార్పులు రావాలి. దాని గురించి గురువులు ఎందుకు మాట్లాడటం లేదు అంటే ఎక్కువగా అది చెప్తే అసలు మీరు ఏం చేయలేరండి. కానీ అది ప్రయత్నించి అన్నాడు పతంజలి. వచ్చిన పెద్ద గుణం అది అహింస, సత్యము, అత్యయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. ఇది అమ్మ యొక్క ఐదు చేతులు, కుడి చేతులు. అలాగే ఎడమ చేతులు ఉన్నాయి అమ్మకి. సౌఖ్యము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రయోజనము. మీరు ఊహించండి అలాంటి సమాజం ఎలా ఉంటుందో. వ్యక్తిగతంగా మీరు ఈ స్థితిలో ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారు? తపస్సు చేసుకుంటున్నారు, శిష్యుగా ఉంటున్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నా సంతోషంగా ఉంటున్నారు, స్వాధ్యాయం చేసుకుంటున్నారు, చివరికి అంతా ఏం అనుకుంటున్నారు? ఈశ్వర ప్రయోజనము. అంతా భగవద్ నోట్తో అంటాం అంటే అంతా భగవద్గీత. అంతా భగవద్గీత అనగానే అసలు మీ మొహం మీద ఎప్పుడు చిరునవ్వు తప్ప ఇంకేం ఉండకూడదు. ఇదేమో మానసిక స్థితులు. సౌఖ్యము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రయోజనము. బాహ్య జగత్తులో మీరు ఎలా ప్రవర్తించాలి ఇతరులతో? అహింస, సత్యము, అక్షేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. మీరు తీసి చూడండి పతంజలి యోగ సూత్రాలు. మీరు ఒక్కొక్క మానసిక స్థితి సరిసెక్ట్ అవుతూ ఉంటే మీకు విచిత్రమైనటువంటి అలౌకికమైనటువంటి శక్తులు ఆవిర్భవిస్తాయి. దానికి మీరేం చేయక్కర్లే, సాధనలు అది ఏం చేయక్కర్లే. అహింస కనుక మీరు పాటిస్తే తది సన్నిధో మైరంత్యాగ. అతని సన్నిధానంలో అసలు శత్రుత్వం ఉండదు. సన్నిధానంలో మన బయట వెళ్ళిపోతే కొట్టుకుంటారు. దీనికి పెద్ద ఉదాహరణ ఏంటంటే దానికి కలకత్తాలో కొట్టుకు వస్తున్నారు హిందువులు ముస్లింస్. ఈ నెహ్రూ పటేలు అందరూ ఢిల్లీలో కూర్చొని ఉన్నారు, ఒక్కడు అక్కడికి వెళ్ళలేదు, ఈయన ఒక్కడు అక్కడికి వెళ్తే ఒక్క వ్యక్తి బక్కపీనిగా ఉప్పంటే పడితే అనకం అంతగా అంతగా ఒకటిగా అయింది. మరి ఆయన ఎవరు చెప్పలేదు ఇంకా ఏం జరిగింది. చూసారా గాంధీ సినిమా, అది నిజంగా జరిగినటువంటి సంఘటన. కొడవలి మిత్రులు కాస్తున్నటువంటి కొడవలు తీసుకుని ఒక మిత్రులు వచ్చాడు, నా కొడుకును చంపేశాను వీళ్ళు, ఇప్పుడు నేను ఏం చేయాలి, హిందూ అని ఇచ్చాడు ఆయన. ఒక హిందువుని నువ్వు తీసుకుని హిందువులాగే వాళ్ళని పోషించుకోని వ్యవహరించాడు. అందువల్ల ఆ మాట అనగానే అంత ఖచ్చితం ఉన్నటువంటి వాళ్ళు ఆ కొడవలను ఆయన కాళ్ళ దగ్గర పడేసి వెళ్ళిపోతాడు. ఆ సహజం, ఆ మానసిక స్థితిలో ఉన్న ధైర్యం. ఇంకా మిగతా వాటన్నింటినీ కూడా పతంజలి యోగ సూత్రాలలో ఆ పాటిస్తే ఏం లాభం వస్తుందో తెలుస్తుంది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టర్ నాకు పూర్వజన్మలు గుర్తు రావటం లేదు, నేను పూర్వజన్మలో ఏం చేశాను అని. రెండు ఉన్నాయి దానికి కారణాలు. టెన్త్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యామని చెప్తే అందరూ చెప్పగలరు, చెప్పలేరా, చెప్పగలరు కదా. కానీ 5 రోజుల కిందట నువ్వు ఏం తిన్నావు అంటే చెప్పగలవా, చెప్పలేము. ఎప్పుడో పాస్ అయిన టెన్త్ క్లాస్ నీకు ఎందుకు గుర్తుంది, ఇది ఎందుకు గుర్తులేదు, ఇది ముఖ్యం కాదు, అది చాలా ముఖ్యం. అంచేత నీకు గత జన్మలు గుర్తు రాకపోతే అర్థం ఏంటి అంటే అది ముఖ్యమైనది కావు. ఇప్పుడు ఎలా బతికారో అలాగే నిద్ర లేచారు, తిండి తిన్నారు, పడుకున్నారు, నిద్ర లేచారు, తిండి తిన్నారు, పడుకున్నారు, ఏం గుర్తులు లేడుస్తాయని. అంచేత గుర్తు లేవు, అదొక కారణం. రెండవ కారణం పతంజలి చెప్తాడు అపరిగ్రహం. నువ్వు ఏది ఎవరితోనూ తీసుకోకుండా ఉంటే దానివల్ల నీకు పూర్వజన్మ స్మృతులు కలుగుతాయి. అంచేత మీకు ఈ సిద్ధుల గురించి చెప్పుకుంటానే, గురువుల యొక్క సిద్ధుల గురించి, దానికి విశేషమైనటువంటి సాధనలేని చేయక్కర్లేని పతంజలి యోగ సూత్రాలు తీసుకుని ఆ పనులు మీరు కనుక ఆ మానసిక స్థితి మీరు తెచ్చుకోగలిగితే ఆ సిద్ధులు మీకు వచ్చిస్తాయి. కానీ ఇది చాలా కష్టం కదా. అంచేత గురువులు ఎవరు కూడా వీటి గురించి మాట్లాడటం లేదు, యమనియమాలు ఎత్తిచ్చారు వాళ్ళు సిలబస్ నుంచి. కానీ సిలబస్ నుంచి ఎత్తేసినంత మాత్రాన కుదరదు. మీరు యోగులు అవ్వాలి అంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ సిలబస్లోకి తెచ్చుకోవాలి. అంతట ప్రస్తుతం మానవ జాతి పాటిస్తున్నటువంటి సిలబస్ ఏంటో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొట్టమొదటి పాటిస్తుంది ఏంటంటే యుక్తాహార. మనం ఫుడ్ కాన్షియస్ చాలా అయిపోయాం, ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఏమున్నాయి, ఏవి తింటే ఏమవుతుంది అనేది మనం చాలా ఎక్కువ ఈ మధ్యకాలంలో ఆలోచిస్తున్నాం. ఎస్ఎస్ఐ వాళ్ళు వాళ్ళు అంటే మీకు డయాబెటీస్ కానీ హార్ట్ కానీ ఈ ఇన్క్యూరబుల్ డిసీజెస్ ఉన్నాయి, 14 రోజులు కనుక మీరు ఆ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే గ్యారంటీగా తగ్గిపోతున్నాయి. మళ్ళీ తగ్గిపోగానే మనం బయటకు వస్తాం, మనం మళ్ళా మొదలై మళ్ళా మనం మారం, ఆహారం మానదు, ఏది మానదు. కానీ ప్రపంచంలో యుక్తాహారము అనేది ఒక హెడింగ్గా పడిపోయింది. న్యూట్రిషన్, డైటీషియన్, ఇదివరకు హాస్పిటల్లో డైటీషియన్ ఉండేవాడు కాదు, ఇప్పుడు హాస్పిటల్స్లో డైటీషియన్ ఉంటున్నాడు. మీరు తింటున్నటువంటి ఆహారం యొక్క క్వాలిటీని పట్టేటటువంటి వాళ్ళు ఉంటున్నారు. యుక్తాహార ఆహారం మారింది. రెండోది యుక్త క్షేత్రస్థ కర్మసు ఆసనాలు. ఆసనాల మీద చాలా ప్రాచుర్యం ఈనాడు ఉన్నది. అమెరికాకి వెళ్ళిపోతే వస్తే ఆసనాల మీద మీరు కోటీశ్వరులు అయిపోవచ్చు. ఇక్కడ వస్తే ఎవరు ఆసనాలు నేర్చుకోవటం లేదు, ఎవరికి అర్థం లేదు ఇక్కడ ఆసనాలు. కానీ అక్కడ వాళ్ళందరికీ కావాలి ఆసనాలు. ఆసనాల వల్ల ఏమవుతుందని వాళ్ళు నిర్ణయించారు, మీ యొక్క రోగాలు పోతాయి. యమ్ల వ్యాపారం లాభం మన్యతే నాదుగంతట. గాయత్రి మాట యొక్క చేతిలో 2 పద్మాలు ఉన్నాయి కదా, అదాహరణ యుగ్మం, 2 ఉన్నాయి. ఆ 2 ఏంటి, పద్మాసనం మీద మీరు చాలా ఎక్కువ మూసి చూపించండి. పద్మాసనం మీద మీరు కూర్చోగలిగితే నిరంతరము స్ట్రైట్ గా కనుక మీరు కూర్చోగలిగితే మీ రోగాలు పోతాయి, మీ బాధలు పోతాయి, మీ కోరికలు తీరుతాయి. ఎవరు చెప్పారు ఇది, కృష్ణుడు చెప్పాడు ధ్యాన యోగంలో. నేను చాలా సార్లు మీకు చెప్పాను, మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి, చిన్నగా కూర్చోగలిగితే, నిటారుగా మీరు కూర్చోగలిగితే, మెడను శిరస్సును ముండెముని స్టైట్గా మీరు ఉంచుకొని ఎంతసేపు అయినా కూర్చోగలిగేటటువంటి స్థితికి మీరు వచ్చేస్తే ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీరిపోతాయి. చేసి చూస్తే కదా మీకు తెలిసేది అది ఎంత కరెక్ట్. చేసుకునేది మీరు ఆచరణ చేయకుండా ఇది ఎలా సంభవం అని అడిగితే ఏం చెప్పగలం? ఇంత ఆసనాల మీద కూడా ఇప్పుడు చాలా స్ట్రెస్ పెరుగుతుంది. కానీ ఈ క్లాసులో ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను, ప్రాణాయామం. ప్రాణాయామం మీద కూడా చాలా చాలా రీసెర్చ్ జరుగుతున్నాయి. అన్నిటికంటే పెద్ద గొప్పది ఏంటి అంటే మనసుని మార్చుకోవచ్చు. ప్రాణాయామం ద్వారా మీ యొక్క ఆలోచన విధానాలను మార్చుకోవచ్చు. దాన్ని మార్చుకోవటానికి పంచముఖి గాయత్రి ఉంది కనుక దానికి సంబంధించినటువంటి 5 ప్రాణాయామాలు ఉన్నాయి. కానీ అందులో ఒక ప్రాణాయామం గురించి మాత్రమే నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆ ప్రాణాయామాన్ని మీరు కనీసము 6 అభ్యాసం చేస్తే తప్ప 2 ప్రాణాయామం గురించి నేను చెప్పను. ఇంతకంటే ఆచరణ లేనటువంటి కబుర్లు చెప్పడం నాకు పెద్దగా ఇష్టం లేదు కనుక. కానీ ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు అర్థమైంది కదా, దీనిని గాయత్రీ మందిరం కాకుండా యోగ విద్యా మందిరంగా మార్చుకోండి. అంటే గాయత్రిని తీసేస్తావనా? గాయత్రి అంటేనే సూర్యుడు, సూర్యుడు అంటేనే యోగ విద్య అనేటువంటి భావం ఇక్కడ మనం కలగజేసుకోవాలి. ఈ సూర్యుడు ప్రపంచాన్ని ఎలా తయారు చేస్తున్నాడో పంచముఖ్య గాయత్రి చెప్తుంది. అద్వైత స్థితిని ఎలా పొందుతున్నామో ఏకముఖ్య గాయత్రి చెప్తుంది. ఇదంతా కాకుండా గురువు యొక్క శక్తిగా సూర్యుని శక్తి ఎలా మారుతుందో, పొద్దున్న ఉన్నటువంటి సూర్యుడు, మధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యుడు, సాయంత్రం ఉన్నటువంటి సూర్యుడు గురుస్వరూపంగా ఎలా వస్తుందో త్రిముఖి గాయత్రి మనం చెప్తుంది. ఇదంతా కాకుండా సహస్రాల సిద్ధం ఉండేటటువంటి గాయత్రిగా ఆ సూర్యకిరణ విజ్ఞానం ఎలా మారుతుందో సప్తముఖి గాయత్రి చెప్తుంది మీకు. ఇంకా చాలా గాయత్రీలు ఉన్నాయి, కానీ ఏ గాయత్రి ముందు కనుక అనేటటువంటి దయచేసి మీమాంసలో పడకండి. నేను ముందు ఫిజిక్స్ చదవాలా, కెమిస్ట్రీ చదవాలా, మీ టైం టేబుల్ పెట్టి 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక దాంట్లో మొదటి పీరియడ్ కెమిస్ట్రీ ఉంటాయి, 2 దాంట్లో గ్యారంటీగా మొదటి పీరియడ్ కెమిస్ట్రీ ఉండదు, ఫిజిక్స్ ఉంటుంది కదా. అంటే ఆ లోపలికి రాగానే ఫిజిక్స్ కనిపించాలా, కెమిస్ట్రీ కనిపించాలా? సారీ, అంత గందరగోళం ఏం పడదు, అది చిన్న చిన్న విషయాలు. కానీ విషయం ఏమిటి మీకు తెలియాల్సినది అంటే సూర్యుడితో గాయత్రికి ఉన్నటువంటి సంబంధం మనం ఇక్కడ చెప్పగలుగుతున్నావా? ఆ విషయాన్ని ఇన్షన్ మాత్రమేనా చెప్పగలుగుతున్నావా? అది చెప్పడానికి కళ్ళు మూసుకోండి. మొదటి ప్రాణాయామం ఇవాళ నేర్చుకున్నారు, కానీ దాని తర్వాత ఏదైనా రేపు 2 ప్రాణాయామం మనం నేర్చుకుందాం. నేర్చుకోవటం అంటే అభ్యాసం కూడా చేయాలి మీరు. ఇంకేంటే నాకు తెలిసి ఇంటి దగ్గర చేసుకోమంటే ఎవడు ఇంటి దగ్గర చేసుకోవటం లేదు. అంతేత కనీసం నేనున్నప్పుడైనా చేసుకుంటే ఆ 10 నిమిషాలైనా మీ జీవితాలలో అది ఒక మార్గాన్ని చూపిస్తుందేమో అని. ఈ ప్రాణాయామానికి పేరు ఏంటి అంటే సుఖ ప్రాణాయామం. కానీ నేను దీన్ని సహజ ప్రాణాయామంగా చెప్పడం చాలా ఇష్టపడతాను. కళ్ళు మూసుకోండి. నిశ్చింతగా ఇలా మీరు కూర్చోగలిగినా మీ అనేక సమస్యలు పోతాయి. మీరు కూర్చోవటం లేదు, అలాగా అంతా రెస్ట్లెస్. హాయిగా నిశ్చింతగా కనీసం ఇక్కడైనా హాయిగా కళ్ళు మూసుకుని నిశ్చింతగా కూర్చోండి. నడువు నిటారుగా ఉంచుకోండి, మెడ స్ట్రైట్ చేసుకోండి, కళ్ళు మూసేసేయండి. చేతులను మోకాళ్ళ మీద ధ్యానముద్రలో పెట్టుకోండి. ధ్యానముద్ర, చిన్ముద్ర పెద్ద తేడా ఏం లేదు. ఇలా అంటే చిన్ముద్ర అంటాం, ఇలా అంటే ధ్యానముద్ర అంటాం. పైకి కిందకి ఎలా పెట్టుకున్నా పర్వాలేదు, మీకు ఏది వీలుగా ఉంటుందో పెట్టుకోండి. ఇలా మీరు వేళ్ళని కలపగానే ఆటోమేటిక్గా మీ శరీరంలో శక్తిధారలు ప్రవహించటం మొదలెడతాయి, మీకు తెలిసినా తెలియకపోయినా.
గమనించుకోవటం మొదలంటే మీ యొక్క తీవ్రత బట్టి 5-6 రోజుల్లో మీకే తెలుస్తుంది ఎలాగా ఆ ప్రాణశక్తి మీలో ప్రవహిస్తుందో. ఈ చేతులలో ఉన్నటువంటి వేళ్ళన్నీ కూడా ప్రాణశక్తి యొక్క స్విచ్లు చేత ఈ స్విచ్ ఆన్ చేస్తున్నాం మనం. ఇది జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి స్విచ్. అంటే అర్థం ఏంటి, ఈ స్విచ్ రక్త ప్రసరణ బ్రెయిన్ మీదకి ఎక్కువ పంపిస్తుంది, తల వేడిగా అవుతుంది. చూసుకోండి కళ్ళు మూసుకొని, అసలు ఎంత సింపుల్ గా మీ శరీరంలో మార్పులు వస్తాయో. పూర్వకాలంలో ఋషులు ఈ విధంగానే మనుషుల్ని మార్చేవారు, ఇష్టపడేవాళ్ళు. ఇష్టం లేకపోతే ఎవరు ఏం చేయలేదు. శాంతంగా ఏమి ఆలోచించవద్దు, 10 నిమిషాల పాటు రిలాక్స్డ్ గా కూర్చోండి, స్ట్రైట్ గా కూర్చోండి, మెడ స్ట్రైట్ గా ఉంచండి, మనస్సును ఎటు వెళ్ళనివ్వకండి, హాయిగా రిలాక్స్డ్ గా ఉండండి. అనంతమైనటువంటి శాంతి, అపారమైనటువంటి శాంతి పొందండి. మనస్సుని అటు ఇటు చెలించనివ్వకండి, మెడ స్ట్రైట్, వెన్నుపూస స్ట్రైట్, స్థిరముగా కూర్చోండి. ఎన్ని కబుర్లు విన్నా ఈ సాధన ఇచ్చే ఫలితాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం ఇంతసేపు. ఇంకా ఇప్పుడు ముక్కులోంచి శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది, దాన్ని గమనించుకోండి. మీరు ఎక్కువ పీల్చుకోవద్దు, తక్కువ పీల్చుకోకండి. సహజంగా చెప్పింది మాత్రమే చేయండి. మీకు మిగతా ప్రాణాయామాలు ఏవైనా వచ్చినా అది ఇప్పుడు చేయవద్దు. దయచేసి కేవలము శ్వాస మీద దృష్టి. భగవద్గీతలో ఎంత హుషారులోకి వెళ్ళిపోతాడో శ్రీకృష్ణుడు ఈ ప్రాణాయామం గురించి చెప్తూ అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. కదపొద్దు శరీరాన్ని, శరీరాన్ని కదపొద్దు, స్థిరంగా ఉండండి. ఏదైనా శరీరంలో బాధ ఉంటే కాస్త పక్కకు వెళ్ళి చెయ్యకాలు జాపుకోండి. ఏమీ అభ్యంతరం లేదు. మనం ఇక్కడ నేర్చుకోవటానికి వచ్చాం తప్ప బాధపడటానికి రాలేదు. ఇంకా మీకు శారీరకంగా కూర్చోటానికి ఏదైనా ఇబ్బంది అవుతే కాస్త అలా పక్కకు వెళ్ళి గోడకు అనుకోండి. ఏమీ అభ్యంతరం లేదు. ముక్కులోంచి వెళ్తున్నటువంటి శ్వాసను గమనించండి, ముక్కులోంచి బయటకు వస్తున్నటువంటి శ్వాసను గమనించండి. అలా ట్రిక్ నేర్చుకోండి. మీకు అది 2-3 రోజులు మీరు ఇలా చేస్తే మీకు అర్థమైపోతున్నది. చెప్తే అర్థమయ్యేది కాదు. అది ప్రాక్టీస్. సైక్లింగ్ అంటే ఎంత చెప్పినా సైక్లింగ్ రాదు, చేస్తే వచ్చేస్తుంది. అలాగే ముక్కులోంచి లోపలికి వెళ్తున్నటువంటి గాలి, బయటికి వస్తున్నటువంటి గాలి, దానిని అవగాహన చేసుకోండి. ప్రతి అనుక్షణము, ప్రతి సెకండ్ మీ దృష్టి శ్వాస మీదే ఉండాలి. ఇంకా ఎక్కడికి వెళ్ళనివ్వకండి.
ఇంకా ప్రయత్నించండి. ఎంత లెక్చర్లు విన్నా, ఏ విధంగా మీరు చేసినా ఈ సాధన ముఖ్యము, ఆచరణ ముఖ్యము. ఈ ఆచరణ మీకు ఇంత లాభం కలగజేస్తుంది అనేటటువంటి స్ఫూర్తి మీకు వచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ లాభాన్ని వదులుకోవద్దు. పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రత శ్వాస మీద. మంత్రజపం ఏమి చేయొద్దు, శ్వాసని ప్రాణాయామంగా మార్చుకోవద్దు. లోతుగా పీల్చుకోవటం, బయటకు వదలటం అనే పని చేయకండి. సహజంగా, న్యాచురల్, సహజంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎంత కష్టమో చూడండి సహజంగా ఉండటం. ఒక బొమ్మలాగా స్ట్రైట్ గా మెడ శిరస్సు మొండెము స్ట్రైట్ గా ఉంచుకుని కదలకుండా పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రత శ్వాస మీదే. అటు ఇటు ఇప్పుడు ఆలోచించకండి. ఒక 5 నిమిషాల పాటు ఆలోచనలు ఆపుకోండి. మనస్సుని కొంచెం నిగ్రహించడానికి ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని నేను ఇవాళ చెప్పింది గుర్తు తెచ్చుకోండి. గాయత్రికి సూర్యుడికి ఉన్న సంబంధం చెప్పాను. గాయత్రిని మాతగా మనం చూస్తున్నాం తప్ప సూర్య దేవత యొక్క ప్రతినిధిగా మనం చూడలేకపోతున్నాం. పతంజలి యోగశాస్త్రము గాయత్రి యొక్క సూర్యశక్తిని బయటకు తెస్తుంది. ఆ సూర్యశక్తి మన ప్రపంచాన్ని అందించి శాసిస్తుంది.